అనగా వారందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ప్రభు మీరు హస్తినాపురం విడవడం దేనికి అంటే, ధృతరాష్ట్రుడు పరిపరి విధాల వారిని బతిమాలి ఒప్పించి వనవాసానికి వెడుతుంటే ఆయనను అనుసరించారు గాంధారి, విదురుడు, సంజయుడు. ఆ క్షణంలో కుంతీదేవి, నాయనా ధర్మనందన, నేను కూడా వారితోనే వెడుతున్నాను, పెద్దబాబుగారికి అక్కకి సేవ చేసి కాలక్షేపం చేస్తాను. పాండవులు వారి భార్యలు కూడా ఆవిడ నిర్ణయానికి నిర్విణ్ణులై కాళ్ల మీద పడి కదలవద్దని పట్టుబట్టారు. వినలేదు కుంతీదేవి. ధర్మరాజును చూస్తూ, నాయనా ఈ నిర్ణయానికి తిరుగులేదు, నేను కూడా వెడుతున్నాను. అందరూ నగరం పొలిమేరల వరకు సాగి వచ్చాక ధృతరాష్ట్రుడు వారందరినీ వెనుదిరిగి వెళ్లమన్నాడు. రోజూ వృద్ధుల ఉభయల అవసరాలు కనిపెట్టి సమకూరుస్తోంది కుంతీదేవి. సంజయుడు గౌరవంగా సేవలు చేస్తున్నాడు. విదురుడు అన్నహారాలు విడిచి పవిత్ర జలాలు పుచ్చుకుని గాలినే ఆహారంగా తీసుకుంటూ రోజులు గడుపుతున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు ధర్మరాజు తన ఆప్తులతో ప్రసంగిస్తూ, ఒక్కమారు వెళ్లి మా పెదనాన్నను, పెద్దమ్మని, విదుర సంజయులను చూసి రావాలనుకుంటున్నానన్నాడు. తక్షణం సహదేవుడు, అన్నయ్య, చాలా రోజులుగా నాకు అమ్మని చూడాలనే కోరిక ఉందిరా అని కంట తరివెట్టాడు. అందరూ బయలుదేరి అడవికి వచ్చారు. వస్తూనే సహదేవుడు కుంతి ఒడిలో తల ఉంచుకుని కంట తడిపెట్టాడు. కుంతీదేవి వాని వెన్ను నిమురుతూ కన్నులు ఒత్తుకుంది. అప్పుడక్కడికొచ్చిన వ్యాసులవారు వారందరినీ గంగాస్నానం చేయించి మరణించిన వీరులందరినీ చూపించి, ఎందుకు వీరి కోసం మీరు దుఃఖిస్తున్నారు, వారు హాయిగా వీరస్వర్గంలో ఉన్నారు అని వారికి ఆనందాన్ని కలిగించి నిష్క్రమించాడు. ఆ రోజులలో ఒకనాడు అరణ్యానికి వెళ్లిన విదురుడు రెండు రోజులైనా తిరిగి రాలేదు. ధర్మరాజు వెతకడానికి వెళ్లాడు. ఒక చెట్టు క్రింద నిశ్చలంగా నిలబడి ఉన్నాడు విదురుడు. మహామేధావి, ధర్మరాజును మీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు విదురుడు. ధర్మరాజు అలానే చూస్తున్నాడు. విదురుడు దేహయాత్ర సాలించినట్టు గ్రహించాడు. విదురుడి దేహం నుండి ఒక కాంతిపుంజం వెలువడి ధర్మరాజులో ప్రవేశించింది. విదురునికి దహనక్రియలు నిర్వర్తించి వచ్చి ధృతరాష్ట్రునికి వివరించారు విషయాలన్నీ. తిరిగి వచ్చాక ధర్మరాజు తాను కూడా ఆశ్రమంలోనే ఉండి తపస్సు చేసుకుంటాను అన్నాడు. అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా, ఈ వంశ ప్రతిష్ట నీ మీద ఆధారపడింది, నువ్వు ఇక్కడ ఉండడానికి వీరు లేదు, ఇంకా కొంతకాలం రాజ్యపాలన సాగించాలి, వెళ్లిరా అని పంపించాడు. ఆ తరువాయి కొంతకాలానికి నారద మహర్షి విజయం చేసి, నాయనా, మీరు వచ్చిన అనంతరం మీ పెదనాన్న నిరాహారి అయి తపోదీక్ష వహించాడు. గాంధారి అదే నియమంలో ఉంది. మీ అమ్మ కుంతీదేవి ఉపవాసాలతో శుష్కించి తపస్సు చేస్తోంది. సంజయుడు కూడా అలానే పరతత్వాన్ని ఉపాసిస్తున్నాడు. ఆ రోజులలో ఒకనాడు ఆ వనాన్ని దావాగ్ని చుట్టముట్టింది. అప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయా, ఇక నువ్వు వెళ్లవచ్చు, మేమందరం దీనిలో భస్మమవుతాం అంటే, సంజయుడు, ప్రభు, ఇంతకాలం మీ ఉప్పు తిని బతికాను, ఈ విపత్కాలంలో తలదాచుకునే నీచుణ్ణి కాదు, నేను మీతోనే ఉంటాను, మీరు యోగాభ్యాసంలో ఉండండి అన్నాడు. దావాగ్ని వస్తోంది. సంజయుడు హిమవత్పర్వతం వైపు నడిచాడు. ఆ దావాగ్నిలో వారు ముగ్గురు ఆహుతి అయినట్టుగా మునుల వల్ల విన్నాను అని నారద మహర్షి వివరించాడు. కొంతసేపటికి తేరుకొని ధర్మరాజు తల్లికి, పెత్తండ్రికి, పెత్తల్లికి విచ్చుక్తంగా కర్మలు చేసి పరమేశ్వరునికి చేతులు జోడించాడు. జనమేజయ మహారాజా, ఇది వారి ప్రస్థాన విషయం. వైశంపాయనుడు మోసల పర్వాన్ని అందుకుంటూ, జనమేజయ మహారాజా, ధర్మబద్ధంగా ధర్మరాజు పరిపాలన కొనసాగిస్తున్నాడు, రోజులు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఒకనాడు యదువంశాలన్నీ తమలో తాము కలహించుకుని ఒకరినొకరు పొడుచుకుని సర్వనాశనమయ్యారని, కృష్ణుడు బలరాముడు ఏమయ్యారో తెలియలేదని చారులు వార్త వినిపించారు. వింటూనే ధర్మరాజు అర్జునుని రావించి, నాయనా, నువ్వు వెళ్లి విషయాలన్నీ తెలుసుకురా అన్నాడు. అర్జునుడు విషాద హృదయంతో బయలుదేరి వెళ్లి తిరిగి వచ్చి కన్నీరు ఒత్తుకుంటూ, అన్నయా, మన సారథి, మన సచివుడు, మన ఏడుగడ వాసుదేవుడు పాంచభౌతిక యాత్ర సాలించాడు అని చెప్పడంతో పాండవులు, అక్కడ ఉన్న అంతఃపురజనము అందరూ శోకసాగరంలో మునిగారు. కొంతసేపటికి తేరుకున్నాక అర్జునుడు, ధర్మానందన, చాలా రోజుల క్రితం మాట, ద్వారకానగరానికి దుర్వాసాది మహర్షులెందరో వచ్చారు. వారిని చూడడానికి వెళ్లిన యాదవ బాలకులు సాంబుడికి స్త్రీ వేషం వేసి ఈ అమ్మాయికి ఆడబిడ్డ కలుగుతుందా, మగవాడు పుడతాడా అని అడిగారు. విషయాన్ని గ్రహించిన దుర్వాసుడు, మా వంటి పెద్దలతో ఆడే పరిహాసానికి ఫలంగా ఈ బాలుడి గర్భాన ముసలం పుడుతుంది, దానితోనే మీరందరూ కడతేరతారు అని శపించాడు. దాని పర్యవసానంగా సాంబుడి గర్భాన ముసలం పుట్టింది. ఆ ముసలాన్ని నది ఒడ్డున అరగదీంచి పొడి అంతా అందులో కల్పించాడు వసుదేవుడు. అప్పటికి ఆ విషయం అలా ముగిసింది. ఈ మధ్య యదు వృష్ణి భోజ అంధక వంశీయులందరూ నదీ తీరానికి విహారం వచ్చి హాయిగా తప్పత్రాగి భోజనాలు చేసి ఇష్టాగోష్ఠిలో ఉండగా సాత్యకి కృతవర్మను చూసి ప్రద్యుమ్నుని వైపు తిరిగి, విన్నావా ఈ మాట? అందరూ నిద్రపోతుంటే వెళ్లి మహావీరుల వలె వీరు వారిని చంపి వచ్చారట. అటువంటి యోధుడు ఈ కృతవర్మ అనగా ప్రద్యుమ్నుడు. ఆ జరిగిన కథ దేనికిలే, అప్పుడందరూ ముక్కున వేరేసుకుని తిట్టిపోశారుగా అని మరింత గట్టిగా నవ్వాడు. అంతతో కృతవర్మ క్రోధ తామ్రాక్షుడై సాత్యకి, సోమదత్తుడి చెయ్యి తెగి పడిపోయి నిరాయుధుడైనప్పుడు కదా నువ్వు వారి తల నరికావు అని ఎదురు దెబ్బ కొట్టాడు. పరిహాస ప్రసంగం నెమ్మదిగా సూటిపోటి మాటలుగా మారింది. చివరకు సాత్యకి చేతిలో కృతవర్మ తల తెగిపోయింది. దానితో పూజ అంధకవీరులు తిరగబడ్డారు. వృష్ణివంశీయులు ఎదురు వచ్చారు. అప్పటికే మద్యపాన మత్తులై ఉన్నవారు తాము ఏం చేస్తున్నది తెలియకుండా ఒకరినొకరు పొడుచుకు చంపుకుంటున్నారు. ఆ కుటుంబ కలహంలో ఒక్కడు కూడా మిగలలేదు. మిగిలిన వారు కృష్ణుని సారథి దారుకుడు, కృష్ణుడు, ఈ ఉభయులు బలరాముని వెంటబెట్టుకుని ఎక్కడికో వెళ్లారు. వెడుతూ తక్షణం వెళ్లి స్త్రీజనాన్ని అంతఃపురానికి చేస్తామన్నాడు కృష్ణుడు. దారుకుణ్ణి మన కోసం ఇటు పంపారు. ఆ వెళ్లిన దూత నాలుగడుగులు వేశాడో లేదో ఒక బోయవాడు విడిచిన బాణం తగిలి వాడు మరణించాడు. కన్నీరు విడుస్తూ కృష్ణుడే స్వయంగా వెళ్లి స్త్రీలందరినీ నగరంలో విడిచి వచ్చాడు. కృష్ణుడు తిరిగి వచ్చిన క్షణంలో బలరాముని శరీరం నుండి ఒక సర్పాకృతి బయలుదేరి అనంతపథంలో కలిసిపోయింది. వాసుదేవుడు ఆ ప్రదేశాన్ని విడిచాడు. ముందు ముందుకు వెళ్లాడు. ఒక చెట్టు క్రింద నడ్డివాల్చి ఆలోచనామగ్నుడై ఉన్నాడు. మోకాలి మీద ఉంచిన పాదపు బొటనవ్రేలు నెమ్మదిగా అటు ఇటూ ఊగుతోందట. దూరం నుంచి ఒక బోయవాడు దాన్ని చూశాడు. అదేదో జంతువో విషజంతువో అనుకుని వాడు బాణం వదిలినట్టున్నాడు. ఆ విషలిప్తమైన బాణం తగిలి వాసుదేవుడు కన్ను మూశాడని అక్కడి వారు చెప్పగా విన్నాను అని పార్థుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. అప్పటికి వారం రోజులలో ద్వారకానగరం సముద్రంలో మునిగిపోతోందని విన్నారట. ఆ నగరవాసులందరూ ఇంద్రప్రస్థం చేరడానికి ప్రయత్నాలు చేశాను నేను. తెలతెలవారుతోంది. వసుదేవుడు యోగనిష్టలో ఉండి ప్రాణత్యాగం చేశాడు. దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర ఈ నలుగురు భార్యలు ఆ శవం వెంట వల్లకాటికి వచ్చారు. ద్వారకానగరవాసులు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ నా వెంట వచ్చారు. నేతితో తడిపిన మంచి గంధపు కట్టెలతో వసుదేవుని దేహాన్ని దహనం చేయించాను. ఆ తరువాయి అరణ్యమంతా గాలించాను. బలరామకృష్ణుల దేహాలు దొరికాయి. వాటికి కూడా అగ్ని సంస్కారం జరిపించాను. అప్పటికి 6 రోజులైంది. తెల్లవారితే సముద్రం ద్వారకను ముంచుతుంది. అందుకని రాత్రికి రాత్రి మిగిలిన జనమందరినీ నగరం దాటించేశాను. సాగి సాగి పంచవటం నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఆ సమయంలో అరణ్యంలోని దొంగల గుంపు ఒకటి నా మీద పడి దోపిడీ ప్రారంభించింది. ఏం కర్మమో అన్నయ్య, ఒక్క అస్త్రం కూడా నా మనస్సులో స్ఫురించలేదు. అతి కష్టం మీద వాసుదేవుని యనమండుగురు రాణులను, బలరాముని పత్నులను రక్షించగలిగాను. మిగిలిన వారందరినీ చోరులు నానాహింసలు పెట్టారు. కొంత దూరం వెళ్లాక బలరాముడు, కృష్ణుడు లేని బ్రతుకు తమకెందుకని వారి భార్యలు అగ్నిప్రవేశం చేశారు. నాకు మనశ్శాంతి లేకపోయింది. వేదవ్యాసుల వారి ఆశ్రమానికి వెళ్లి సాష్టాంగపడి జరిగిన విషయాలన్నీ వివరించాను. ఆయన అచంచలంగా విని, నాయనా, ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేదానిని విధాత ముందుగానే నిర్ణయించి ఈ లోకం మీదకి విడిచిపెడతాడు. అది అలా జరిగి తీరవలసిందే. కాలం కలిసి రాలేదు అంటూ ఉంటామే, కలిసిరానిది కాలం కాదు, విధి చేసిన నిర్ణయం. ఆ విధి విపర్యయం ఉన్నదే, దాన్ని ఎవడూ తట్టుకోలేడు. నిర్విచారంగా నువ్వు వెళ్లి మీ జీవితాన్ని ధర్మబద్ధంగా సాగించుకోండి అని నాకు సెలవిచ్చాడు. ఆయన వద్ద అనుజ్ఞ తీసుకుని ఇలా దీనవదనంతో వచ్చాను అని పార్థుడు తల ఉంచాడు. జనమేజయ మహారాజా అంటూ వైశంపాయనుడు మూసల పర్వాన్ని ముగించి మహాప్రస్థానాన్ని అందుకుంటున్నాడు. జనమేజయ మహారాజా, కర్తవ్య నిర్వహణ అయ్యుతరువై ఒకనాడు ధర్మరాజు కొలువు తీర్చి పౌర జానపదులను చూస్తూ, ఆర్యులారా, అనుజ్ఞ ఇచ్చినట్లయితే మేం కూడా వానప్రస్థానికి వెడుతున్నాం. ఇదిగో మా మనుమడు పరీక్షిత్తు, మా వంశం మీద చూపిన ఆదరాభిమానాలు వీడి మీద చూపుతూ మా ప్రతిష్టను నిలబెట్టండి అని కృపాచార్యుల వారిని కులగురువుగా నియోగించాడు. పౌర జానపదులందరూ విషాదభర హృదయులై కన్నులు ఒత్తుకుంటున్నారు. ధర్మరాజు వారందరినీ ఓదార్చాడు. కర్మలన్నీ యథావిధిగా నిర్వర్తింపజేశాడు. సింహద్వారం దాటాడు. పాండవ పంచకం సాగుతోంది. వెనుకనే ద్రౌపదీదేవి. ఆ వెనుక ఒక సునకం కూడా వస్తోంది. నడిచి నడిచి పవిత్ర భాగీరథి తీరం చేరారు. ఆ ఒడ్డున ఉండగా అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, అర్జున, దేవకార్యార్థం వరుణుని వద్ద తెచ్చిన గాండీవం ఇది, దీన్ని ఆయనకు అందజేయాలి అనడంతో అర్జునుడు గాండీవాన్ని గంగలో విడిచిపెట్టాడు. సాగుతున్నారు. యాత్ర చాలా కఠినంగా నడుస్తోంది. హిమాలయాలు దాటారు. మేరు సమీపం చేరారు. యోగ నిష్టతో వెడుతున్నారు. నిష్ట చాలక భూమి మీద వాలిపోయింది పాంచాలి. అప్పుడు భీమసేనుడు, ధర్మానందన, ఈ రాజనందన ఏనాడు ధర్మగ్లాని ఎరుగనది కదా, ఎందుకిలా పడిపోయింది? భీమసేన, మీకెవరికీ తెలియని పరమరహస్యం, ద్రౌపదికి మనందరికంటే అర్జునుని మీద కొంత పక్షపాతం ఉంది. ఆ పాపఫలంగా ఆమె రాలిపోయింది. కొంత దూరం సాగారు. సహదేవుడు నేలవ్రాలాడు. అప్పుడు భీమసేనుడు మళ్లీ ధర్మరాజు వైపు తిరిగాడు. ధర్మరాజు, నాయనా, వీడికి తనంత వాడు లేడనే అహంకారం ఉంది. అహంకార ఫలంగా సహదేవుడు రాలిపోయాడురా. మరికొంత దూరం సాగారు. నకులుడు నేల కూలాడు. మళ్లీ భీమసేనుడు ధర్మరాజును అడిగాడు. తమ్ముడు, వీడికి తనంత సుందరాకారుడు భువన భవనంలో లేడనే దురహంకారం ఉంది, దాని ఫలితమిది అన్నాడు. ముందుకు సాగుతున్నారు. అర్జునుడు వాలిపోయాడు. భీమసేన, వీడు సంగ్రామానికి ముందు కౌరవులందరినీ ఒక్కరోజులో కడతీర్చగల మహాయోధుణ్ణి అని అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. అది కాక ధనుర్ధారులలో నా అంతవాడు లేడనే అహంకారం వీణ్ణి బాగా వేధిస్తోంది. ఆ అహంకార ఫలంగా అర్జునుడు రారిపోయాడు. కొంత దూరం సాగుతుంటే భీముడు నేలవారుతూ, అన్నయా అన్నాడు. నాయనా, నీ భోజన ప్రీతి, దానితో వచ్చిన భుజశక్తి, ఈ రెండూ కలిపి తెచ్చిన క్రోధం, దానికి తగిన అహంకారం, ఇన్ని కలిసి నిన్ను నేల కూలుస్తున్నాయిరా. సాగుతున్నాడు ధర్మరాజు. ఆయన వెంట సునకం మాత్రమే వస్తోంది. కొంత దూరం వెళ్లేసరికి ఇంద్రుడు తన రథంతో ఎదురు వచ్చి, ధర్మానందన, ఈ రథం ఎక్కవయ్యా అన్నాడు. అంటే ధర్మరాజు, సురేశ్వర, నా తమ్ములు భార్య లేకుండా నేను రాలేను అనగా, ధర్మానందన, వారు ప్రాణహీనులై అమరలోకం చేరారు. నువ్వు నిశ్చింతగా రావచ్చు, అక్కడ వారిని చూడవచ్చు. మహేంద్ర, హస్తినాపురం నుండి నాతో పాటు మా తమ్ములు, నా భార్య, ఈ సునకము కూడా వచ్చారు. వారందరూ నేల కూలారు. కాని ఇది ఇంకా నన్ను అనుసరిస్తోంది. దీన్ని కూడా ఈ దేవరథం మీద ఎక్కించాలి. ధర్మరాజా, ఈ జంతువుని అమరలోకానికి తీసుకువెళ్లాలా అన్నాడు దేవేంద్రుడు. అమరాధీశ్వర, తమ్ముళ్ళు పోయారు, భార్య పోయింది, వారి కోసం ఏడ్చినా తిరిగి రారు. కాని నాతో వస్తున్న ఈ జంతువుని విడిచిపెట్టడం ధర్మమేనా అని పట్టుబట్టగా, సునకాన్ని విడిచిరావడానికి ధర్మరాజు అంగీకరించడాన్ని గ్రహించి ఆ సునక రూపంలో వచ్చిన యమధర్మరాజు ప్రసన్న హృదయుడే నిజరూపంతో, కౌంతేయ, నీ సర్వభూత సమదృష్టి నాకు సంతోషం కలిగించింది. ఆనాడు ద్వైతవనంలో నీ తమ్ములందరూ విగత జీవులై పడి ఉన్నప్పుడు ఒక్క తమ్ముణ్ణి కోరుకోమంటే, కుంతి సంతానంలోనే ఉన్నాను కనుక మా పిన్ని మాద్రి సంతానంలో నకులుణ్ణి బతికించమని అడిగావు. ఆనాడే నీ ధర్మబుద్ధి నాకు తెలిసింది. ఇక నువ్వు అమరేంద్రునితో స్వర్గానికి వెళ్ళు అన్నాడు. దేవేంద్రుని రథం మీద ధర్మరాజు అమరావతిలో అడుగుపెట్టాడు. నారద మహర్షి ఎదురుగా వచ్చి, నాయనా, ఇంతకాలంగా ఈ శరీరంతో స్వర్గానికి వచ్చిన ప్రాణిని నేను చూడలేదు. నీ సత్యప్రియత్వము ధర్మపరతానికి అదృష్టం కలిగించాయి, ఆనందంగా ఉంది అని అభినందించాడు. ధర్మరాజు అక్కడి ఋషులకు మునులకు అభివాదాలు చేసి, సురలోకపతి, ఒక్కమారు నాకు నా తమ్ములను కురుక్షేత్రంలో నేలకూలిన మహాయోధులను చూడాలని కోరికగా ఉంది అన్నాడు. ధర్మానందన, నీకింకా పాంచభౌతిక వాసనలు వదలలేదయ్యా అనగా, ఒక్కమారు వారిని చూడనిదే, ఇవేవీ నా మనస్సు నుంచి పైకి పోవు, మరొకటి లోపలికి రావు. ఈ విధంగా మహాప్రస్థానం ముగించి స్వర్గారోహణానికి సాగుతున్నారు మీ తాతగారు జనమేజీ మహారాజా అని వైశంపాయనుడు స్వర్గారోహణాన్ని అందుకుంటూ, ధర్మరాజు కోరికని అనుసరించి దేవేంద్రుడు వాని వెంట దూతలను తోడు పంపి వారందరినీ చూపించమన్నాడు. ఆ వెంట నారదాది ఋషులు కూడా వస్తున్నారు. నాలుగు అడుగులు వేసి ఆశ్చర్యంతో నిలబడి ధర్మరాజు, మునీంద్ర, ఎవరు వీడు? పరమలోభి, దూరదృష్టి లేనివాడు, చతురంగ బలాలతో చక్రవర్తులందరినీ కురుక్షేత్రంలో నేల కూల్పించినవాడు, పరమ పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదిని నిండు కొలువుకు రప్పించి వలువలు ఒలిపించిన తులువ, ఈ దుష్ట దుర్యోధనుడు వీరలక్ష్మి సమన్వితుడై అమృతాస్వాదనం చేస్తూ అప్సరోభామల సేవలు అందుకుంటున్నాడా? ఇదేమి న్యాయమయ్యా? వీడు చేసిన అన్యాయాలకు అక్రమాలకు ఇదా వీడికి లభించేది? ఇంతకు నా సోదరులెక్కడా అని అటూ ఇటూ చూడకుండా ముందుకు సాగుతున్నాడు. ధర్మానందన, ఏమిటయ్యా ఇంతసేపు అంటున్నావు నువ్వు దుర్యోధనుని గురించి? వాడు క్షత్రియ కుల ధర్మానుసారం సంగ్రామ రంగంలో వీరోచితంగా పోరాడి మరణించినవాడు. వానికి వీరస్వర్గం రావడం అనేది ధర్మశాస్త్ర విహితం. ఇక పాంచాలి పరాభవ విషయం ఇక్కడ చర్చించవలసింది కాదు. ధర్మరాజు నడుస్తున్నాడు. మహర్షి, నేను తిరోధకాలిచ్చేవేళ మా అమ్మ చెప్పింది, కర్ణుడు మా అన్నగారని. వారిని సేవించే భాగ్యం లేకుండా పోయింది నాకు. అలానే రణ యజ్ఞాగ్నికుండంలో ద్రుపద విరాట యుధామన్యు ప్రభృతి మహాయోధులెందరో తమ దేహాలే సమిధలుగా ఆహుతి చేశారు. వారందరినీ చూడాలనుకుంటున్నాను. అశ్విని దేవతా సదృశులైన నా సోదరుడు నకుల సహదేవుడు, పరమధర్మనిష్టా గరిష్ట పతివ్రత శిరోమణి పాంచాలి వీరందరూ ఎక్కడ? వారిని చూడాలని ఉంది అంటుంటే నారదుడు దేవదూతల వైపు సాభిప్రాయంగా చూశాడు. వారు ముందు నడుస్తున్నారు. ధర్మరాజు వారి వెంట సాగి ఒక చోట నిలబడ్డాడు. సలసల మరుగుతున్న నూనెలా ఉన్న నీటితోడి నదిని, ఇనపముళ్ల వంటి కంటకాలతో పదునుదేరిన కత్తుల వంటి ఆకులు నిండిన వృక్షాలతో ఉన్న వనాన్ని చూసి, అందులో పాపఫలాలనుభవించే జీవుల యాతనలు చూస్తూ, మనమింకా ఎంత దూరం వెళ్లాలి అన్నాడు ధర్మరాజు ఆ దుర్గంధాన్ని భరించలేక. మనం రావలసిన చోటికే వచ్చాం అన్నారు దేవదూతలు. ఆశ్చర్యపోయాడు. అక్కడి దుర్వాసన భరించలేకపోతున్నాడు. జీవుల యాతనలు చూడలేక ధర్మరాజు వెనుదిరుగుతున్నాడు. ఓ మహానుభావా, నీ శరీరం నుండి వచ్చే గాలి సోకి మా ప్రాణాలు తేలిక పడుతున్నాయి. కొంతసేపు మీరు అక్కడే ఉండి మాకు సంతోషం కలిగించండి, మీ పుణ్యఫలంతో మమ్మల్ని ఉద్ధరించండి అనే అరుపులు వినబడ్డాయి. ధర్మరాజు వెనుదిరిగి చూచాడు. ఎవరు మీరందరూ అన్నాడు. ధర్మానందనా, నేను కర్ణుడను, నేను భీమసేనుడను, నేను అర్జునుడను, నకులుడను, సహదేవుణ్ణి, నేను ద్రౌపదిని అని వారు తమ తమ పేర్లు చెప్పుకుంటుంటే విన్న ధర్మనందనుని మనస్సు వికలమైపోయింది. ఒక్కనాడు ఒక్క అధర్మానికి కూడా ఒడిగట్టని నా సోదరులు నా ఇల్లాలు అనుభవించవలసిన యాతనలాయివి అని దేవదూతల వైపు తిరిగి, మీరు పండెక్కడి నుంచి? నేను ఇక్కడి నుంచి కదలను, ఇక్కడే ఉంటాను. ఆ వార్త దేవేంద్రునికి అందింది. యమధర్మరాజుకు వినిపించారు. యముడు దేవేంద్రుడు కలిసి అక్కడికి వచ్చారు. వారి రాకతో ఆ ప్రాంతమంతా సుందర ఉద్యానవనమై సుగంధ భరితమైపోయింది. అప్పుడు దేవేంద్రుడు, ధర్మానందన, సింహాసనమెక్కి రాజ్యాన్ని పాలించినవాడు ఎవడైనా సరే ఒకమారు నరకాన్ని దర్శించక తప్పదు. రాజ్యాంతే నరకం ధ్రువం అని మరిచిపోకు. ఇక పుణ్యకర్మల ఫలానికి పాపకర్మల ఫలానికి స్వర్గాన్ని నరకాన్ని రెండింటినీ ప్రతిప్రాణి దర్శించవలసిందే. ముందుగా నరకయాతనుడు ఎవడు అనుభవిస్తాడో ఆ తరువాయి వాడు అమరలోకంలో సుఖాలు పొందుతాడు. ముందే అమరలోక సుఖాలు పొందినవాడు అనంతరం ఈ నరకయాతనుడు అనుభవించక తప్పదు. అది వేదవిహితమైన విధి. ఇక నీ అగ్రజుడు కర్ణుడు, అనుజుడు భీమ, అర్జున, నకుల, సహదేవుడు, పతివ్రతాశిరోమణి పాంచాలి, మిగిలిన రాజశిరోమణులు, వీరయోధులు అందరూ అప్పుడే అమరలోక సుఖాన్ని అనుభవించడానికి వెడుతున్నారు. వారిని చూచి అక్కడ ఆనందించవచ్చు. వారి పాపకర్మ ఫలం అయిపోయింది నువ్వు వచ్చేసరికి. రా, ఈ వియగంగా తరంగిణిలో పరిశుభ్ర స్నాతుడవై మా వెంట నడు, స్వర్గభోగాలు అనుభవించవచ్చు. నువ్వు చేసిన మహాక్రతువులు, దానాలు, ధర్మాలు వాటి ఫలాన్ని శాశ్వతంగా ఇక్కడ అనుభవించు అన్నాడు. ధర్మరాజు దేవేంద్రుని మాట ప్రకారం మందాకిని నదిలో స్నానం చేశాడు. అంతలో ఆయన పాంచభౌతిక దేహం పోయింది, దివ్యదేహం ప్రాప్తించింది. ఆ సమయంలో దేవతాంశలలో లీనమైన తన సోదర బంధుజనులను, పితృపితామహులను దర్శించి అమరావతిలో శాశ్వత స్థానం పొందాడాయన. జనమేజయ మహారాజా, వ్యాసమునీంద్ర సార కరుణాతిశయంబన పరమపదాప్తిహేతువైన భారత సంహిత నీకు వినిపించాను. ఇది ఇహ పరభోగ సుఖ సాధనమని మా గురువులైన వ్యాసుల వారి మాట. దీన్ని విన్నవారు, వినిపించినవారు పరంలో, ఇహంలో సుఖాన్ని, భోగాన్ని అనుభవిస్తారు అని వైశంపాయనుల వారు మహాభారత సంహితను ముగించారు. స్వస్తి.